प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यम् कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातभानोदयम् कालज्ञानविदग्रिणीं शिवकरं काडीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काडीप्रसादाह्वयम्। अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरावृतामयूथैः अहमित्येव विभावये भवानी। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं। श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्री या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। ॐ श्री गुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమః। ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించిన శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమాల్లో అంతర్భాగంగా శ్రీదేవి భాగవతాంతర్గత మధుకైటభ వధ, ఎందుకంటే మనకు ప్రారంభంలోనే మధుకైటభ వధ వస్తుంది భాగవత ప్రారంభంలో, మధుకైటభులు రెండూ పూర్తిగానిదే మహిషాసురుడు చావడం, అహంకార మమకారాలు చావనని అజ్ఞానం చావడం, కాబట్టి ముందు మధుకైటభుల వధ అనేటువంటి దాన్ని ముఖ్యంగా మనకి మొదటిలో ప్రస్తావన చేశారు। దానిలో కూడా విష్ణువుతో కలిగినటువంటి పోరాటం, మహావిష్ణువు అతని మహానుభావుడు 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు మధుకైటభులతో। మరి దానికి కారణమేమిటి అంటే తనలో నుంచి పుట్టిన వాళ్లే మధుకైటభులనేటువంటి వాళ్ళు, తన కులిమిలో నుంచి పుట్టిన వాళ్లే, అలాగే మన సాధన కట్టుబడేటువంటి దుర్గుణాలు కూడా ఎక్కడ బయలుదేరుతున్నాయి? ఒకసారి ఆలోచన చేస్తే, నేను ధ్యానం చేసుకుంటుంటే ఫలానా పిల్లాడు వచ్చి అడ్డుపడ్డాడండి, నేను పూజ చేసుకుంటుంటే ఫలానా వారు వచ్చి నాకు అడ్డుపడ్డారండి అని మనం ఏవేవో చెప్తూ ఉంటాం బయట ప్రపంచంలో। నేను ధ్యానం చేస్తుంటే ఫలానా వారు అడ్డొచ్చారు, పూజ చేస్తుంటే ఫలానా వారు వచ్చారు, నేను చెప్తుంటే ఫలానా వారు వచ్చారు, ఇలా రకరకాలుగా। కానీ అసలైన అడ్డంకి ఎక్కడ పుడుతుందంటే మన మనస్సులో నుంచే పుడుతుంది। కారణం ఏమిటంటే మన మనస్సులోనే ఒక పెద్ద అలజడి। రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఒక ఆవిడ కాశీ పోతూ పోతూ అత్తగారు కోడలి గారికి పని అప్ప చెప్తున్నారట, ఏది ఒక వారం రోజుల నుంచే ఇంట్లో పప్పు జాగ్రత్త, ఉప్పు జాగ్రత్త, పక్కింటి వాళ్ళు వస్తారేమో టీ పొడి జాగ్రత్త, ఎదురింటి ఆవిడతో పంచదార జాగ్రత్త, ఇలా అన్నీ చెప్తూ 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 ఆఖరికి వెళ్ళేటప్పుడు కూడా పూర్వంలో బావులు ఉంటూ ఉండేవి కదా గిలకలు, ఆ గిలకల మీద తాడేసి ఉండేది। వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది తాడు మర్చిపోయి వెళ్ళి ఎదురింటి వాళ్ళని అడుగుతూ ఉండేవాళ్ళు, అస్తమానం బావెదురు ఇల్లు కట్టుకోకూడదండి, తాడు కొనుక్కోవాలి పురవకారం, అలాగే బావెదురు ఇల్లు కట్టుకుంటూ తాడు కొనుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు తాడు చేయరు, ఇవ్వకపోతే వీళ్ళని తిడతారు, కాబట్టి తాడు తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు। ఈ అత్తగారికి జాగ్రత్త ఎక్కువ, ఏమిటి తన పనవరికే తాడు ఉపయోగించి మళ్ళీ లోపల తీసుకొచ్చి భద్రంగా పెట్టేది, వాడని కాస్త అజాగ్రత్త ఎక్కువ, ఆవిడ తాడు అక్కడ పడేసి ఉండిపోయేది, మళ్ళీ ఆ తాడు గుర్తొచ్చింది బయట బయలుదేరిపోయేటప్పుడు తీరాను, కాశీ పెడుతున్న అత్తగారు అన్నారు, ఇగో బయట కనిపోగానే మళ్ళీ భర్త పెట్టి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఎవరైనా వచ్చి అస్తమానం బావి ఎదురు ఉండేటప్పటికి ఇంటి ఇంటి వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు తాళ్ళు లేదని చెప్పి అని ఇలా జాగ్రత్త చెప్తుంటే, ఇదేనో ఒక్కరోజు మొదలు పెట్టడమా అండి, వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాశీ టికెట్ బుక్ చేసుకుందో వెళ్లేంత వరకు జాగ్రత్తలు రోజుకోడు చెప్తూనే ఉంది అత్తగారు. విని విని కోడలు తీసుకొచ్చి దాంతో కోడలు గారు అన్నారు, తాళ్ళు పెళ్ళు తగిలించుకొని కాశీ ఏం పోతాం అత్తయ్య, ఆ పుణ్యం ఏదో ఇక్కడే ఉండు, మహాపుణ్యం. తాళ్ళు పెళ్లి తగిలించుకొని కాశీ ఏం పోతాం, అక్కడికి వెళ్ళినా అదే గొడవ కదా, నా తాడు మా బావ మా కోడలు గారు బావి మీద వదిలేశారేమో, ఇంటి దగ్గర ఆవిడ కందిపప్పుకి వచ్చిందేమో, ఇంటి పక్క ఆవిడ పంచదారకు వచ్చిందేమో, ఇదే కదా కాశీ వెళ్ళిన గొడవ. కాబట్టి ఇవన్నీ తగిలించుకొని ఎక్కడ పోతాం, ఇప్పుడు వాస్తవానికి ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి, కందిపప్పు పంచదార తాడు ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మరి తగిలించుకొని వెళుతుండేది మనస్సు, మరి కాశీ వెళ్ళిన విశ్వనాథుడి మీద లగ్నం కాదు, ఇంటి దగ్గర ఏమేమి ఇస్తుందో కోడలని దాని మీదే దృష్టి ఉంటుంది. అలాగే మనస్సే ప్రతిబంధకం, విషయాసక్తమైన మనస్సే ప్రతిబంధకం. ఇంకా చెప్పాలంటే ఇంద్రియ జనితమై ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తే మనస్సే ప్రతిబంధకం. ప్రతిబంధకాలు సాధనలో ఎక్కడి నుంచో రావడం లేదు, ఎక్కడి నుంచో వచ్చేవైతే మనం వాటిని ఎదిరించవచ్చు, కానీ మనలోనే పుడుతున్నాయి అవి, ప్రతిబంధకాలు మనలోనే పుడుతున్నాయి. ఆ మనలో పుట్టే ప్రతిబంధాలకు ప్రత్యేకే మధుకైటమని. రాక్షసులు ఎక్కడి నుంచో రాలేదు, విష్ణుమూర్తి చెవుల్లో నుంచో వచ్చారు. అందుకనే చెవిలో విషం పడితే ప్రమాదం అన్నారు, చెవిలో విషయం పడితే ఇంకా ప్రమాదం. విషం పడ్డా త్వరగా తీలేము, విషయం పడ్డా త్వరగా తీలేము. సమాధాన పడ్డట్టు పై కనిపించినా లోన పడ్డటువంటి విషయం తొలుస్తూ ఉంటుంది. ఎవరో పెద్దలు ఉంటారు, సర్దిపుచ్చుతారు అనుకోండి, సర్దిపుచ్చినా అది ఏమాత్రం పనిచేస్తుందంటే అంతవరకే. ఆ పడ్డటువంటి విషయం మనిషిని చూసినప్పుడల్లా మళ్ళీ హృదయాన్ని నిలబెడుతూనే ఉంటుంది. కాబట్టి చెవిలో పడ్డ విషయము, చెవిలో పడ్డ విషము రెండు ప్రమాదమే. విషయం జన్మకు కారణమైతే విషయం ఆ జన్మకే ప్రమాదం, విషం కంటే విషయం ప్రమాదం అన్నారు రామకృష్ణానంద స్వామి వారు. విషము ఈ జన్మలోనే ప్రాణం తీస్తుంది, విషయమో మళ్ళీ ఇంకో జన్మ కారణం అవుతుంది. కాబట్టి విషం కంటే కూడా విషయము చాలా ప్రమాదం. ఆ గురువిలో నుంచి పుట్టిన వాళ్ళు మధుకైటి వలనేవాళ్ళు, వాళ్ళ భార్య నుంచి ఎలా బయటపడ్డాడనే విషయం స్వామి చెప్తున్నప్పుడు చతురువుగా బ్రహ్మగారు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అంటే వాస్తవానికి ఇది బ్రహ్మగారు చేసినటువంటి స్తుతి కాదు, ఇది వేదస్తవం, అంటే నాలుగు వేదాలు అమ్మని స్తుతించాయి. నమోదేవి మహామాయే విశ్వోత్పత్తి కరీశివే నిర్గుణే సర్వభూతేశి మాత శంకర కామదే. ఇక్కడ శంకర కామదే అంటే శంకరోతీతి శంకర, మంగళాన్ని కలిగించేవారు శంకరుడు అని అర్థం. శంకరుడు అంటే అది ఒక రూపానికి సంబంధించినటువంటి నామం, మనకి శంకరుడు అనగానే ఒక రూపం గుర్తొస్తుంది, కానీ శంకరోతి, శమ్మంటే మంగళము, మంగళాన్ని కలిగించేవాడు కాబట్టి పరమేశ్వరుడు శంకరుడు. శంకరుడు అంటే మంగళాన్ని కలిగించే అన్ని మంగళాలకు కారణం అమ్మ, అన్ని మంగళాలని అనుగ్రహించగలిగినది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని అమ్మవారిని మనం స్తుతిస్తాం. అటువంటి అమ్మ ఆ దేవికి నమస్కారం చేస్తున్నాడు ఈ బ్రహ్మగారు. బ్రహ్మగారు కాదు, బ్రహ్మ ముఖములుగా నాలుగు ఏవి చెప్పబడుతున్నాయో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం, ఈ నాలుగు వేదాలు స్తుతిస్తున్నాయి. అమ్మా నువ్వు విశ్వోత్పత్తికి కారణము, అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కొడుపారెడి పుచ్చిన అమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మలమ్మనమ్ముల నుండి అమ్మ దుర్గ మాయమ్మ ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని మనకి పోతనామాత్యుల వారు అచ్చ తెలుగులో మనం ఏ బీజ మంత్రాలతో అమ్మవారికి పూజా కార్యక్రమం శాస్త్రనామాలు చేస్తున్నామో బీజ మంత్రాలు అన్నింటినీ కూడా ఒక పద్యంలో పెట్టేశాడు మహానుభావుడు. ఆ ఒక్క పద్యం మన నోటికి వచ్చేసింది అనుకోండి, ఓం ఐ హ్రీం శ్రీం క్లీం అన్ని మంత్రాలు అందులో ఉండిపోయినాయి. ఓం అనేటువంటిది ప్రణవ బీజం, క్లీం అనేటువంటిది కామ బీజం, ఐం అనేటువంటిది సరస్వతి బీజం, హ్రీం అనేటువంటిది మాయా తొలగించేటువంటి బీజం, సౌ అనేటువంటిది సౌభాగ్యప్రదమైనటువంటి బీజం. అన్ని బీజాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందించగలుగుతాయి, కానీ ఆ బీజ మంత్రాల అంతర్లీనంగా తెలుగులో స్పష్టంగా చెప్పేశాడు అమ్మలగన్నయమ్మ. ఈ అమ్మ ఎవరు అంటే నువ్వు ఏ అమ్మని కొలుస్తున్నావు అంటే చాలా మంది అంటారు మేము లక్ష్మిని అర్చిస్తాం, మేము సరస్వతిని అర్చిస్తాం, ఇలా అంటూ ఉంటాం కదా. ఏ లక్ష్మి సరస్వతి పార్వతులు ఉన్నారో వాళ్ళందరికీ అమ్మ ఈవిడ, ముగ్గురమ్మల మూల మూలంలో ఇవిడిపోతాయి. అంటే ఇప్పుడు ఇంత వృక్షం కనబడుతుందంటే ఏది మూలమై ఉంది? ఇంత వృక్షానికి బీజం మూలమై ఉంది. ఇంత శరీరం ఆరడుగులు కనిపిస్తుందంటే ఏది మూలమై ఉంది? నా తండ్రి తిన్నటువంటి అన్నంలో ఒక రసం కారణమై ఉంది, ఒక బిందువు కారణమై ఉంది. ఆ బిందువు కూడా నా తల్లితో చేరితే అక్కడ ఒక పరిణామం జరిగి పరమాత్మ యొక్క పరమానుగ్రహంతో ఇదిగో ఇంత శరీరంగా మీ ముందర కనబడడానికి కారణమైంది. అంటే ఇంత శరీరంగా కనబడుతున్నటువంటి ఈ దేహం మూలంలోకి వెడితే ఎంత సూక్ష్మమై ఉంది? అన్నరసం వల్ల బిందువు అయ్యింది అంటారు. ఆ అన్నంలో కూడా ఏదో చిన్నటువంటి ఒక శక్తి, నిన్న అమ్మ చెప్పారే మనం తిన్నటువంటి భోజనం అన్ని అవయవాలకు అందిస్తున్నాడు పరమాత్మ. వెంట్రుకు ఎంత అవసరమో, గోటికి ఎంత అవసరమో, కంటికి ఎంత అవసరమో, పంటికి ఎంత అవసరమో, కాలికి ఎంత అవసరమో, ఇదన్నింటినీ కూడా మనకి ఎవరు పంపిస్తున్నారు? ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం. అందుకని అక్కడ చక్కగా మూలాన్ని గుర్తెరిగితే అమ్మ ఎవరు? మూల కుటుంబ. అంటే మూలము అనేది మనం ఏదనుకుంటున్నామో ఆ మూలము రావడానికి తానై ఉన్నది అమ్మ. మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి అమ్మ మూలమై ఉన్నది. అదే ఇన్ని రావడానికి కారణమై ఉన్నది. అదొక్కటి ఉంటే చాలు. కాబట్టి ఇక్కడ అమ్మ మూల స్వరూపిణి. ముగ్గురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ. ఎంత పెద్దమ్మ? నువ్వు ఎంత అనుకుంటే అంత. మన తల్లికి ఎవరైతే అక్కయ్య ఉన్నారో ఆవిడ మనకేమవుతుంది? పెద్దమ్మ అవుతుంది కదా. అలాగా ఏ పెద్దమ్మ అంటావు అమ్మని అంటే అసలు నువ్వు ఏ పెద్ద అమ్మ ఉందనుకుంటున్నావో అందరికంటే పెద్దమ్మ, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారెడి గుచ్చినయ్యమ్మ. సురులంటే దేవతలు, హరి అంటే శత్రు. దేవతలకు శత్రువెవరు? సురారులమ్మ అంటే ఎవరు? రాక్షసుల తల్లి. ఆవిడెవరు? దితి అనేటువంటి ఆవిడ. ఆ దితి కడుపారెడి గుచ్చినయ్యమ్మ. అంటే ఆవిడ కడుపులో నుంచి వచ్చిన వారే దైత్యులు అనేవాడు. దితి గర్భంలో నుంచి వచ్చిన వారు. ఆరడి గుచ్చిందటండి అమ్మ. అంటే ఒక ఆరాటం కలిగింపజేసింది దితికి. అంటే ఈ గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు అమ్మ స్వైర విహారం చేసేటప్పుడు గర్భంలోని విచ్ఛిన్నమైపోయేవారట. బయటకు రావలసిన రాక్షసులు కూడా ఇంత బయటకు వచ్చి ఆవిడ చేతిలో చావడానికే రావడం ఇంత దారుణంగా ఆవిడ చంపిస్తుంది. బయటకు వచ్చి ఈవిడ చేతిలో చచ్చడం కంటే లోపల మనమే చావడం చాలా ఉత్తమం కదా అని వాళ్ళ గర్భాలు స్రావాలైపోయాయట. గర్భస్రావాలు జరిగింది. కడుపారెడి గుచ్చినయమ్మ తనులో నిమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి అమ్మ దుర్గ మాయమ్మ ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ. మహత్వము అంటే శ్రీంకారం, పటుత్వము అంటే శక్తి. అంటే మనకి చూడండి, ఏదైనా పట్టుకోవాలంటే ఈ మధ్య పటుత్వం ఉండడం లేదండి అన్నారు చేతిలో. మహత్వము అంటే డబ్బు, పటుత్వం. కవిత్వం అంటే సరస్వతి. అంటే మహత్వ కవిత్వ పటుత్వ అంటే మహత్ అంటే లక్ష్మి, ఇక్కడ పటుత్వం అంటే శక్తి, కవిత్వం అంటే సరస్వతి. అంటే ముగ్గురు అమ్మలు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అంటే ఈ సంపద అంతా కూడా ఎవరిని ఆశ్రయిస్తే వస్తుంది? దుర్గా మాయమ్మ, దుర్గ మాయమ్మ. అటువంటి అమ్మని నేను ఆరాధిస్తున్నాను అని భాగవత ప్రారంభంలో మూలమంత్రాల యొక్క మంత్రశక్తి మొత్తం అక్షరబద్ధమై తేట తెలుగులో పోతన మాత్రి వారు మనకు అందించేసారు. కాబట్టి అటువంటి తల్లి ఆవిడ నమో నమః అని పిలిచాడు అమ్మని. నీకు నమస్కారములమ్మ. నమః అంటే అర్థమేమిటి? మనస్సు లేకుండా మనం అమ్మకు శరణాగతి చేయడం. మళ్ళీ నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాననే భావన లేకుండా నమః అంటే తిరగేస్తే మనః అవుతుంది. అంటే మనస్సు లేకుండా అక్కడ నేను చేస్తున్నాననేటువంటి ఆలోచన కూడా లేకుండా మనం అమ్మకు ప్రతిపాదన చేయాలి. ఒక ఉద్యోగి కనపడగానే అప్రయత్నంగా చేయి రెండు చేతులు ఇలా పెడతాయి కదండి. మనకంటే ఎక్కువ ఉద్యోగం చేసేవాళ్ళు మనం ఆయన కింద పనిచేస్తుంటే మనం ఎన్ని ప్రగల్భాలైనా పలకొచ్చు కాక. కానీ ఎదురుగా ఆయన పెడుతున్నాడంటే రెండు చేతులు అప్రయత్నంగా ఇలా వెళ్ళిపోతాయి. ఏమిడయా నమస్కారం చేసామంటే ఆయన మాకంటే పై అధికారి అండి అంటారు కదా. ఆ పై అధికారిని ఉన్నతికి కారణమని ఉద్యోగానికి కారణమని తెలిసినప్పుడు రెండు చేతులు అప్రయత్నంగా ఎలా పెడతాయో అక్కడ మనస్సు ఉండదు. ఏదో తెలియదండి అప్రయత్నంగా ఆయన చూడగానే ఇలా వెళ్ళిపోయే రెండు చేతులు అంటారు. ఇక అక్కడ నేను నమస్కారం చేస్తున్నాననే భావన కూడా లేకుండా ఉండాలి. అటువంటి నీకు నా నమస్కృతులు. నువ్వు విశ్వోత్పత్తికి కారణానివి, శుభప్రదవి, నిర్గుణరవి, సర్వభూతేశ్వరివి, జగన్మాతవి, అంతటి మహానుభావుడైన శంకరుడికి కోర్కెలు తెచ్చిన దానము, మంగళకరమైన కోరికలకు నీవే ఆలవాలం, నిన్ను ఆశ్రయించాల్సిందే. ప్రాణికోటికంతటికీ ప్రాణం నీవే. ఇంత కదులుతుందంటే ఏది కారణం? చైతన్యం కారణం కదా. అమ్మ చైతన్య స్వరూపిణి, అందుకే చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. అంటే జడంలో కూడా అమ్మ ఆ జడ రూపంలో అలా ఉండబట్టే అది కూడా మనకి కనబడుతోంది, అది కూడా మనకి తెలుస్తోంది. ఒకసారి చూడండి, మనకి రాయిని కూడా ఎప్పుడు పడితే అప్పుడు శిల్పి చెక్కరు, దానికి ఒక సమయం ఉంటుంది. సమయాసమయాల్ని బట్టి రాత్రి చెక్కడానికి ప్రయత్నం చేస్తారట. అంటే అక్కడ అర్థం ఏమిటి, రాతిలో ఆ రూపంలో కూడా అమ్మ ఉంది. మనం చూసాం కదా అమర శిల్పి చెక్కన చెక్కినటువంటి శిల్పంలోనే ఒక కప్పు ఉన్నది అని మనకు చూపిస్తారు మహాత్ములు, మనకి చరిత్రలో చెప్తున్నారు. కాబట్టి అది కూడా ఒక స్థానం ఉంటుంది, దానికి కూడా ఒక స్థానాన్ని ఇస్తుంది అమ్మ. కాబట్టి అలా ఉండవు, అలా ఉన్నామని నువ్వేమి అనుకోనక్కర్లే. మాటలేరాని ముక్కుడు అనే మహానుభావుడికి 500 పద్యాలు ఆవిడ ముఖ ఆయన ముఖస్థుగా వచ్చేట్టుగా. అందుకే మూక పంచశతి. మూక పంచశతి అంటే 500 శ్లోకాలు, 500 ఆ అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని ఆయన వర్ణించాడు. ఆయన ఎవరు? మూకుడు, మూగవాడు. కానీ అమ్మనుగ్రహం కలగానే 500 పద్యాలు అవలీలగా చెప్పేశాడు. అంటే అమ్మనుగ్రహము ఇంత వైభవంగా ఉంటుంది. ప్రాణికోటికంతటికి అమ్మ ప్రాణం, లోపల ఆవిడ ఉండబట్టే దానికి ఆ శక్తి. జీవకోటికి అంతటికీ ఆధారభూతం నీవే. తెలివిలో ఉన్నావు, కలివిలో ఉన్నావు, వెలుగులో ఉన్నావు, ఊరిమిలో ఉన్నావని చాలా చక్కగా అమ్మవారి యొక్క వైభవాన్ని అక్కడ వర్ణించి చూపించాడు. కాబట్టి సృష్టి స్థావర జంగమ జగత్తులో నీవే ముఖ్యమైనటువంటి దానవమ్మ. సకల భువనాన్ని తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు ఈ త్రిమూర్తిని నువ్వు సృష్టిస్తూ ఉంటావు. ఏమండి, భువనేశ్వరి సంకల్పమే జనయించిన ఈ మణిద్వీపం అని మనకు పాడతారు. ఇది మణిద్వీప వర్ణనలో. అంటే ఇంత మణిద్వీపం రావడానికి కారణం ఏమిటి? ఇన్ని ప్రాకారాలతో, ఇన్ని వైడూర్యాలతో, ఇంత అద్భుతమైనటువంటి ఆ ఏది అణిమాది అష్టసిద్ధులతో ఈ మణిద్వీపం ఇలా రావడానికి కారణం ఏంటి? భువనేశ్వరి సంకల్పమే, ఆవిడ యొక్క సంకల్పం. అది ఇదో ఇంత ఇంత అద్భుతమైనటువంటి ఒక మణిద్వీపం రావడానికి కారణమైంది. అలాగే అమ్మ యొక్క సంకల్పం చేతనే ఈ త్రిభువనాలు కూడా అందులో నుంచి వస్తాయి. అందులో నుంచి చక్కగా భవబంధ వినాశిని మనకు నువ్వు వాగ్బీజము అన్నారు. వాగ్బీజము అంటే అహంకారం, అమ్మవారి సారస్వత బీజం, సరస్వతి బీజం. అటువంటి వాగ్బీజము నీవు, భవబంధ వినాశిని నువ్వు. ఏది మనకు అమ్మవారిని అర్చించే రూపాలలో, చూడండి నవరాత్రుల్లో మొదటి రోజుల్లో అమ్మ మహాలక్ష్మి, తరువాత రోజుల్లో అమ్మ మహాకాళి, తర్వాత రోజుల్లో అమ్మ మహాసరస్వతి. అంటే మనకు ఎలా ప్రారంభమవుతుంది అమ్మ వైభవం అంటే సరస్వతితో ముగుస్తాయి మన నవరాత్రులు. సరస్వతితో ముగుస్తున్నాయంటే అర్థం ఏమిటి? అక్కడ సరస్వతి చేతిలో ఆయుధాలు ఉండవండి. మనకు ఆయుధాలు లేని తల్లి ఎవరు ఉంటే సరస్వతి అమ్మవారే. మిగతా తల్లులలో ఎక్కడో చోట, మళ్ళీ అన్నపూర్ణాదేవి ఉంది మళ్ళీ తల్లి, మనందరికీ ప్రాణానికి ఆధారం ఆవిడ, ఆవిడ చేతిలో కరిగితే ఇవే ఉంటాయి. కానీ అమ్మ సరస్వతీదేవి స్వచ్ఛంగా తెల్లగా మనకి వస్త్రధారణతో, చక్కని తెల్లనైనటువంటి హంసతో, సప్తస్వరాలు మీట కలిగినటువంటి వీణతో అమ్మ చక్కగా మనకి వీణా పుస్తకధారిణి, అక్షమాలాధారిణి. అమ్మవారు ఎడమ చేత్తో పుస్తకం పట్టుకొని కుడి చేత్తో అక్షమాల పట్టుకుంటారు. అంటే పుస్తక జ్ఞానం కంటే కూడా ధ్యానం గొప్పది. అందుకనే పుస్తకాన్ని ఎడమ చేత్తో పట్టుకుంది అమ్మ. మనందరికీ ఎలా ఉంటుందంటే పుస్తక జ్ఞానం కాదు యథార్థమైన జ్ఞానం, అది అక్షమాల అమ్మ కుడి చేతిలో ఉంటుంది. ఎవరైనా ఎడమ చేత్తో తాంబూలం ఇస్తే తీసుకుంటారా? ఎడమ చేత్తో ఏదైనా వస్తువు ఇస్తే తీసుకుంటారా? దాన్ని మనం పుచ్చుకోం. కానీ అమ్మవారు ఏం చేశారు, ఎడమ చేయి పుస్తకానికి ఇచ్చి కుడి చేత్తో జపమాల పట్టుకున్నారు. అంటే అర్థమేమిటి, ఇక్కడగా ఎన్ని మంత్రాలు చదివావనే దానికంటే మానసికంగా నువ్వు ఎంత ఉపాసన చేశావనేది గొప్పది. మనం బిగ్గరగా చేసేటువంటి మంత్రాలలో నేను చదువుతున్నాను, నేను చెప్తున్నాను, ఈ భావన ఉంటే ఉండొచ్చు కాక. కానీ అమ్మ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? అంతర్ముఖ సమారాధ్య. మన స్వర్ణక్క గారు కూడా చెప్పారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. దుర్లభ అనలేదండి, సుదుర్లభ. దుర్లభానికి సుదుర్లభానికి చాలా తేడా ఉంది. దుర్లభము అంటే దొరకడం కష్టం, సుదుర్లభము అంటే ఇంకా ఇంకా కష్టం. చాలా కష్టమైన దానికి సుశబ్దాన్ని వాడారు, సుదుర్లభ. అందుకనే అమ్మ నీకు బాహ్యమైనటువంటి వాటితో లభించదు. అందుకే లలితోపాఖ్యాన కథంలో అమ్మవారికి చాలా చరిత్రలు ఉన్నాయండి. దానిలో లలిత ఉపాఖ్యానాలు ఉపాఖ్యానాలతో కూడినటువంటి చరిత్ర కూడా ఉంది. దానిలో ఇంద్రుడు అమ్మవారి నవరాత్రులు పూర్తయ్యాక అమ్మవారి లోకానికి వెళ్ళాడు. అమ్మా నవరాత్రులు పూర్తయ్యాయి, ఎవరు చేసిన పూజ బ్రహ్మాండంగా ఉందో చెప్పమని ఇంద్రుడు వెళ్ళాడు. అప్పటికి ఇంద్రుడు అమ్మవారి ఆ మూర్తిని చేసుకున్నాడు, చక్కగా అలంకరణలు చేశాడు. ఏ రోజు ఏ చీర కట్టాలో, ఏమంటే ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో యూట్యూబ్ లో చేసి చేయలేదండి మహానుభావుడు. ఆయనకు అంత కర్మ పట్టలేదు పాపం అప్పటికి కూడా. బాగా ఆయన జ్ఞానం అంతా కూడా యూట్యూబ్ లో కాదు, ఆయన బుర్రలో నిక్షిప్తమైంది కనుక తగినట్టుగా అన్ని చేసేసాడు. అన్ని నైవేద్యాలు, అన్ని చీరలు, అన్ని ఆభరణాలు, అమ్మ ఎలాంటి అలంకరణలు ఉంటాయో అన్ని చక్కగా చేసిన తర్వాత అమ్మ దగ్గర నుంచి రెస్పాండ్ రాలేదు ఆయన. ఓహో, ఇంకా అమ్మ దగ్గర నుంచి ఎటువంటి సూచన రాలేదు, నీ పూజ బాగుంది అని చెప్పలేదు అని ఈయనే వెళ్ళాడు. ఈయనే వెళ్ళి నా పూజ బాగుందా అంటే బాగుండదు కనుక, అమ్మా నవరాత్రులు పూర్తయ్యాయి కదా, అవును నాయన పూజలన్నీ అయ్యాయి కదా, అవును నాయన అవును అంటుందే గాని తన మాట రావడం లేదు. వెంటనే మళ్ళీ ఉండ పట్టలేదు అడిగేశాడు, అమ్మా ఎవరు చేసిన పూజ బాగుందమ్మా అని అడిగాడు. నేనేం చేసింది ఎలా ఉంది అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు చూడండి, అమ్మవారిని పెట్టిన తర్వాత మాతాజీ గారు వస్తే బాగుందంటే మనకు సంతోషం, ఎంతమంది బాగుందన్నా మనకు ఆ సంతోషం ఉండదు కదా. అలాగే ఇక్కడ కూడా అమ్మ తన మాట రావడం లేదని బాధపడిపోయి ఇంక అడిగేశాడు, ఎవరు చేసిన పూజ బాగుంది. వెంటనే ఒక పూరి గుడిశాడు, పైన కప్పు లేక తాటాకులు కూడా లేక సూర్యచంద్రులు ఇంట్లో ఉంటూ ఇంట్లో సరైనటువంటి వ్యవస్థ లేక ఎటువంటి ఆ సంభారాలు లేకపోయినా ఆయన ఒక చిన్న పసుపు ముద్దతో ఆ తనకున్న పీఠం మీద ఓ శుభ్రమైన వస్త్రాన్ని అలహపరిచి ఒక అమ్మవారి పసుపు ముద్దను పెట్టి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అనే బీజమంత్రాలు కూడా రాక అమ్మ అనే రెండక్షరాలే తనకొచ్చిన మంత్రంగా అమ్మా అంటూ కుంకుమరాలుకుతున్నటువంటి ఆ పేదవాడిని చూసి అమ్మ వీడి పూజ నాకు నచ్చింది అని వేలెత్తి చూపించింది. ఆయన అన్నాడు, ఇదేం పూజ అమ్మా, ఒక సింహాసనం లేదు, ఒక వస్త్రం లేదు, ఒక ఆభరణం లేదు, ఒక మంత్రం లేదు, పోనీ సరైనటువంటి ఉపచారానికి సంబంధించిన ముద్ర లేదు. ఏదో ముద్ర మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా చూపిస్తాం కదా, హరిణి ముద్ర, జింక ముద్ర ఇలా బట్టి మన నైవేద్యం చూపిస్తుంటాం. ఆ ముద్రలు కూడా లేవు అక్కడ. మరి ముద్రలు లేవు, ఉపచారాలు లేవు, మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, ఇవేం పూజమ్మ అంటే అప్పుడు అమ్మ చెప్పింది, ఇదే నిజమైన పూజ, మరి నేను చేశాను కదమ్మా అని అనేశాడు ఆయన. వెంటనే వస్త్రం తీసి ఇస్తే బొబ్బలు బొబ్బలు వచ్చేసింది అమ్మ శరీరం అంతాను కూడా, పొక్కుల్లాగా వచ్చేసి నీటి బుడగల్లాగా తేలిపోయింది అమ్మ శరీరం. ఆ శరీరం మీద పొక్కులు చూసి ఇంద్రుడి కోపం వచ్చి వజ్రాయుధం తీసి, ఎవడమ్మా నిన్ను ఇలా చేసింది, నీవే అన్నదమ్మ. అదేంటమ్మా నేను అంత గొప్పగా చేశాను కదా, అంత గొప్పగా ఆభరణాలు పెట్టాను, అంత గొప్పగా పూజ చేశాను. ఆయన నువ్వు ఎంత గొప్ప గొప్ప అనేటువంటి బయట వ్యాపకాలలో పడి బయట వస్తువులు తేవడంలో ముఖ్యమైన భక్తి శ్రద్ధలు లేకుండా పూజ చేశావు. ఆ నది నుంచి ఈ నీళ్ళు వచ్చాయా, అక్కడి నుంచి ఈ చీర వచ్చిందే, అక్కడి నుంచి ఈ ప్రసాదం వచ్చిందే, అక్కడ తయారు చేసిన ఆభరణం ఆయన తీసుకొచ్చి విశ్వకర్మ ఇచ్చాడా, ఇదే నీ గోలంతాను. కాబట్టి దీనిలో పడిపోయి ముఖ్యమైన భక్తి శ్రద్ధలు లోపించాయి. భక్తి శ్రద్ధలు లేని పూజ భగవంతుడికి దుఃఖాన్ని తెస్తుందే తప్ప స్వాంతన చేకూర్చలేదు. కాబట్టి నువ్వు చేసిన పూజకు కలిగిన ఫలితం ఇది. అప్పుడు తెలుసుకున్నాడు ఆయన, అంతర్ముఖ సమారాధ్య వసిన్యాది వాగ్దేవతలు అమ్మవైభవాన్ని అన్ని బ్రహ్మాండ లోకాలలో పరిశీలన చేసి అమ్మ ఆరాధన విధానం మొత్తం కూడా మంత్రాల రూపంలో అక్షరాల రూపంలో ముందు అమ్మకే నివేదన చేశారు. అమ్మా నీ వైభవాన్ని మేము కళ్ళారా చూశాం, ఇన్ని లోకాల్లో నీ వైభవాన్ని పరిశీలన చేశాం, అంత పట్టినటువంటి ఆనందాన్ని మనస్సులో ఉంచుకోలేక అక్షరబద్ధం చేసి ఒక స్తోత్రంగా రచించాం, దీన్ని లోకంలో ప్రచారం చేయాలమ్మా, నీ ముందరే నీ వైభవాన్ని మేము చెప్తాం, మాకు అంగీకారం తెలపండి అని వసిన్యాది వాగ్దేవతలు అమ్మను వేడుకున్నారు లలితమ్మని. అప్పుడు అమ్మ అంగీకరించారు. అప్పుడు అమ్మ ముందర వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తే అక్కడ అమ్మ వైభవాన్ని మరలా దేవతలందరూ అక్కడికి వచ్చి కూర్చున్నారు. బ్రహ్మకే ఆరాధన ఆరాధనీయం ఆవిడ, విష్ణువుకే ఆరాధనీయం, శివుడికే ఆరాధనీయం. అటువంటి తల్లి వైభవాన్ని చెప్తుంటే ఏ పిల్లలకు సంతోషంగా ఉండదు చెప్పండి. అందువల్ల త్రిమూర్తులు వచ్చి అక్కడ కూర్చున్నారు. మరి మూడు లోకాల వాళ్ళు వస్తే వీళ్ళందరూ రాకుండా ఉంటారా? అందరూ వచ్చి కూర్చున్నారు. అందరి ముందర అమ్మ వైభవం ఎవరెవరు ఎలా మనస్సులలో వారు ఆనందాన్ని పొందారో అక్షరబద్ధమైనటువంటి సంకలనాన్ని చూసి అందరూ దేవతలు తృప్తి చెందారు. అవును, ఇది మా మనస్సులో కలిగిన భావన, ఇది అక్షరబద్ధం చేసి లోకానికి అందించాలన్న వీరి ప్రయత్నం సర్వదా ఆమోదనీయం అని అమ్మ కూడా అన్నది. అక్కడ సరస్వతికి సంబంధించినటువంటిది, నిజ సల్లాప మాధుర్యా విని కచ్చపి, అమ్మవారి దగ్గర ఉన్న వీణ పేరు కచ్చపి. వారి వీణ. కచ్చపి అమ్మ అద్భుతంగా గానం చేసింది దేవీ నవరాత్రోత్సవాలలో, లలితమ్మ వైభవాన్ని సరస్వతి గానం చేసిందండి. గానం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఏది ఆ బ్రహ్మగారు విష్ణువు వీళ్ళు తాళాలు మధ్యల్లో పట్టి పరమేశ్వరుడు ఆనందంతో నృత్యం చేశాడు అమ్మవారి ముందు. అమ్మ వైభవం ఇంత గొప్పదా, నా ఆరాధనీయమైన తల్లి వైభవం ఇంత గొప్పదా, పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నాడు. ఇక్కడ విష్ణుమూర్తి గారు బ్రహ్మగారు తాళము మధ్యలో వాయిస్తున్నారు. ఇంకెంత వైభవంగా ఉంటుంది చెప్పండి కదా. అంత వైభవంలో అమ్మ అంత ధ్యానమగ్నురాలై ఒక్కసారి కళ్ళు తెరిచి సాధు సాధు అని రెండు మాటలు మాట్లాడి లలితమ్మ మాట్లాడితే సరస్వతి తన వీణ మీద వస్త్రం వేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అందరూ అనుకున్నారు ఇదేమిటి బాగుంది అని, అనగానే వస్త్రం వేసి వెళ్ళిపోతే అది అవమానంగా ఉంటుంది కదండి. ఆవిడ బాగుంది అంటే ఆనందపడాలి, కానీ ఈవిడ వస్త్రం వేసి వెళ్ళిపోతుంది ఏమిటి దానిలో అర్థం అని అమ్మ వెంట పడ్డారు దేవతలందరూ. అమ్మ నిన్ను ప్రశంసించింది కదా అమ్మ, నువ్వేమిటి అలా వెళ్ళిపోతున్నావంటే నేను ఇంతసేపు కచేరీ చేస్తే అమ్మ సాధు సాధు అని నాలుగు మాటలు మాట్లాడితే నేను ఇంతసేపు చేసిన కచేరీలో వచ్చిన సప్తస్వరాల ఆ మాధుర్యము కూడా ఆవిడ నాలుగు వాక్యాల ముందర వెలవెలబోయాయి. నాలుగు వాక్యముల స్వహ ఏది ధ్వని ముందర నా ఇంతసేపు కచేరీ కూడా దేనికి కొరగానిదైపోయింది. అందువల్ల అమ్మ వైభవ ముందర నా వీణ మోగపోయిందని చెప్పడానికి నా వీణ మీద మూత వేసి పెడుతున్నానని చెప్పింది సరస్వతి. అందుకే నిజసల్లాప మాధుర్య అమ్మవారి యొక్క దివ్య వైభవం అంత గొప్పగా ఉంటుంది అమ్మవారి వీణ మాధుర్యం. కాబట్టి అటువంటి తల్లి యొక్క వైభవాన్ని బ్రహ్మగారు వర్ణిస్తున్నారు అక్కడ. నువ్వు వాక్బీజవి, వాక్బీజము అంటే ఈ మాట రావడానికి కారణం అమ్మ యొక్క అనుగ్రహం. మనం ఏదో మాట్లాడేస్తున్నాం కాబట్టి మాట విలువ తెలియడం లేదు. మాట రాని వారు వారి భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు ఎంత ఆవేదన పడతారో చూడండి. మాట రాని పిల్లవాడు ఎదురుగా నిలబడి చేతులు తిప్పేటప్పుడు వాడు అనుకున్న వస్తువుని ఎదుటివాడు చెప్పలేకపోతే వాడు తలగొట్టుకుంటాడు. ఇంత దేహం ఇచ్చావు స్వామి, మాట ఇవ్వలేకపోయావే, మాట ఇచ్చుంటే నేను ఎదుటివాడితో భావ వ్యక్తీకరణ చేసేవాడిని, ఇది నాకు బాధ కలిగిస్తోంది వారికి బాధ కలిగిస్తోంది, మనం లొడలొడ లొడలొడ మాట్లాడే మాటలు మనకు వచ్చేస్తున్నాయి కనుక మాట విలువ మనకు తెలియడంలే. మాట రావడానికి కష్టపడేవాడు మాట్లాడడానికి పడే ఇబ్బంది ఏమిటో తెలిస్తే అమ్మ మనకు ఎంత అదృష్టాన్ని ప్రసాదించింది. అమ్మ వాగ్బీజ, అందుకని మాట్లాడగలుగుతున్నామంటే అది అమ్మ యొక్క గొప్పదనం, అమ్మ యొక్క అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని మనం కొలతలలో ఎంతని చెప్పగలని చెప్పండి. అందుకని భవబంధ వినాశిని విని అంటే మాటలతో మనం భవసాగరాన్ని దాటచ్చు, మాటలతో బంధం కలుగుతోంది, మాటలతో మోక్షం కలుగుతోంది. బాబుజీ మహారాజు వారు చెప్పేవారంటారే, ఇది జిహ్వాగ్రే మరణం ధ్రువం, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, ఇక్కడ డబ్బు కూడా వస్తుంది నోరు చక్కగా ఉంటే. ఎదుటివాడు అంటాడు కదా, ఏమయ్యా మీ ఊరు మంచిదే అంటే నీ ఊరు నీ నోరు మంచిదైతే మా ఊరు మంచిదే పో అన్నాడు అన్నమాట. అంటే నేను నోరు ఎలాగా ఉపయోగిస్తే మా ఊరిలో నీకు అలాంటి స్థితి కలుగుతుంది అని. ఇక్కడ అమ్మ భవబంధ విమోచని, మన నోటితో మాట్లాడగలిగితే అమ్మ ఈ వాగ్వైభవం ద్వారా అమ్మ శక్తిని మనం వర్ణించగలిగితే భవసాగరాన్ని మనం తేలిగ్గా దాటగలుగుతాం. త్రిమూర్తులు అష్టదిక్పాలకులు అందరినీ సృష్టి కదా తల్లి, స్థావర జంగమ జగత్తులో నీవే కదా ముఖ్యమైన దానవి, సకల భువనాల్ని తయారు చేయాలనిపించినప్పుడు కదా సృష్టిస్తుంటావు, నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవంతైనా ఉండదు. తెర మీద వచ్చేటువంటి బొమ్మల్ని చూసి వికారం చెంది ఆనందాన్ని పొందేవాడు ప్రేక్షకుడైతే తెరకు ఏ వికారాలు కలగవు, తెరకు ఏమీ ఉండదు. వరదలు పారిన తడి అంటదు, అగ్నిగుండం పాలైపోయిన ఇల్లు తగలబడినంత మాత్రాన ఆ ఇల్లు తగలబడేటువంటి వేడికి తెరకు లేదు. తెర ఏం చేస్తుంది, సుఖ దుఃఖాన్ని చూపిస్తుందే తప్ప తాను పొందదు, చూపిస్తుంది, ఏడ్చేవాడిని చూపిస్తుంది, నవ్వేవాడిని చూపిస్తుంది తెర. కావండి నవ్వేవాడిని చూపించినప్పుడు మనం నవ్వుతూ ఉంటాం, ఏడ్చేవాడిని చూస్తే మనం కూడా కాస్త హృదయం ద్రవించిన వాడు ఏమండి అలా ఏడుస్తూ ఉంటాడు కదా. ఎందుకు కారణం ఏమిటి అక్కడ, ఆ పాత్రల యొక్క భావన వీడు ఎందుకు ఆరోపించుకుంటాడు, ఆరోపణే దుఃఖానికి కారణం. ఉన్నది ఉన్నట్టుగా గుర్తిస్తే తప్పు లేదు, కానీ ఎప్పుడైతే వాడు తన ఎందు ఆరోపించుకుంటాడు ఆ భావాలు మొత్తాన్ని, వాడే ఇదైపోతున్నట్టుగా భావన చెందుతాడు, దుఃఖపడతాడు. కానీ తెరకుంటుందా వికారాలు, తెర చూపిస్తుంది కానీ తాను పట్టుకోదు. మనమేం చూస్తున్నాం, తెర మీద చూస్తూ మనకు అక్కడ తెర కనపడదు, బొమ్మ కనపడగానే తెర మాయమైపోతుంది. కానీ ఎప్పుడు ఉన్నది తెర సత్యం, బొమ్మ వస్తుంది పోతుంది. ఇంటర్వెల్ అప్పుడు బొమ్మ ఉండదండి, అప్పుడేం ఉంటుంది, తెరే ఉంటుంది. అప్పుడు బయటకెళ్ళి ఏ తిను బండారాలో కొనుక్కొని మళ్ళీ వచ్చి కూర్చుంటాం, మళ్ళీ బొమ్మ కనపడగా తెర చూపిస్తుందే కానీ వికారాలు తాను పొందదు. అలాగే అమ్మా నువ్వు సృష్టి స్థితిలయాలు చేస్తూ ఉంటావు, చేస్తూ ఉంటావే కానీ ఇవన్నీ కూడా నీకేమీ చెందవు. పోస్ట్ మ్యాన్ ఉంటాడు, ఉత్తరాలు జారేస్తాడు. ఉద్యోగం వచ్చిన ఆనందం పోస్ట్ మ్యాన్ కొండదు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందో వచ్చాను ఎగిరేమనుకో, అది పోస్ట్ మ్యాన్కి ఏం సంబంధం లేదు. ఎవరో చనిపోయారు, ఒక వార్త తెచ్చాడు, నువ్వు బోర్ నేర్చుకుంటావు, నీ ఏడుపుకి వాడికి సంబంధం లేదు. వాడు తెచ్చి ఇవ్వడం వరకే అతడి బాధ్యత. దానిలో శుభాశుభాలకు పోస్ట్ మ్యాన్కి సంబంధం లేదు. శుభాశుభాలు నీ వికారాలు. ఒకేసారి రెండు లెటర్స్ వచ్చాయండి, అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, దయాదులు ఎవరో చనిపోయారు. ఇప్పుడు రెండు లెటర్స్ వస్తే దీని వల్ల కలిగిన ఆనందం కానీ దాని వల్ల కలిగిన దుఃఖం కానీ పోస్ట్ మ్యాన్కి ఏమైనా సంబంధం ఉంటుందా? రెండు ఇస్తాడు పెడతాడు అంతే తప్ప నీ వికారాలకు అతడికి సంబంధం లేదు. అలాగే తమరు సృష్టిస్తూ ఉంటారే కానీ ఇవన్నీ మీకు రవ్వద్దైనా ఉండదు. నీ రూప విభవాన్ని, నీ నామ సంఖ్యని తెలుసుకున్నవాడు, తెలియ చెప్పగలిగినవాడు ఈ ముల్లోకాల్లో ఒక్కడు లేడు. మామూలుగా చిన్న గుంటనే దాటలేని వాడు మహాసముద్రాన్ని ఈదుతాడమ్మా. దీన్ని చూడండి బాగా. రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, ఒక ఉపమానం. ఒకడ బొమ్మల ఫ్యాక్టరీలోకి వెళ్ళాడటండి, ఎక్స్కర్షన్ తీసుకెడుతూ ఉంటారు కదా మన పిల్లల్ని, ఎవరు మన టీచర్స్ తీసుకెడుతూ ఉంటారు. నాగార్జున సాగర్ తీసుకెడతారు, కృష్ణాన తీసుకువెడతారు, అమరావతి తీసుకెళ్లారు. అలాగా ఒకసారి బొమ్మల ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. ఇక్కడ బొమ్మలు, రకరకాల బొమ్మలు, ఏది ఎలుకలు, ఏనుగులు, నెమళ్ళు అన్ని తయారైపోతూ వస్తుంటాయి. గాజు ఫ్యాక్టరీ అది. అది ఈ గాజునంతా తీసుకెళ్లి దాన్ని కరిగించేసి ఒక మూసలో పోసి విగ్రహాలు బయటకు తెస్తూ దానికి అందమైన రంగులు వేసి ఎలా తయారవుతున్నాయో విధానం చూపిస్తారు అక్కడ పిల్లలకు. ఒకడు వెళ్ళాడు, వీళ్ళలో పెద్దవాళ్ళు కూడా వెళ్ళారు వాళ్ళకు తోడుగా. వెళితే అక్కడ ఒక ఆయన అందమైన నెమల్ని చూశాడు, బాగా ఆనందపడిపోయాడు, ముచ్చట పడిపోయాడు, కొనుక్కోవాలనుకున్నాడు. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు, ఆ బొమ్మను తీసుకున్నాడు, మళ్ళీ కరిగే దానిలో పడేశాడు. ఈయన అన్నాడు, నీకేమైనా పోయే కాలమా? ఏంటి అంత అందమైన బొమ్మది? నేను ఎంత రేటైనా కొనుక్కుందాం అనుకున్నాను, నువ్వేమిటి దాన్ని తీసుకెళ్లి ఇక్కడ పడేశావు? దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ లో పడేశావు, మళ్ళీ తిరిగి వచ్చేటువంటి బొమ్మల్లో పడేశావు, నీవెవడవి అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇంటికి నువ్వెవడం అన్నాడు. వాడన్నాడు, నేను చూడటానికి వచ్చిన వాడిని. వీడన్నాడు, నేను దీన్ని తయారు చేసేవాడు. చూడటానికి వచ్చేవాడికి చూడటానికి అధికారం ఉంది, తయారు చేసేవాడికి ఎప్పుడు ఈ బొమ్మను తీసుకెళ్లి రీసైక్లింగ్ లో పడేస్తాడు తెలియదు. వాడికి అధికారం ఉంది, నువ్వు చూడటానికి వచ్చిన వాడికి రావడం వెళ్ళడం నీ డ్యూటీ అంతేగాని ఇది ఎందుకు వేసావు అది ఎందుకు వేసావు అడగడానికి నీకు హక్కు లేదు. అవసరమైతే నిన్ను కూడా బయటికి పంపించేస్తాను, ఇది నా అధికారం అంటాడు ఆయన. యజమాని ఆయన, ఆయన యజమాన స్వరూపిణి అయిన మహా అమ్మవారు. సర్వసృష్టికర్తలకు ఆవిడ యజమాను రాదు. మనకేం తెలుసు అని మనం ఒక నెపాన్ని ఆ అమ్మవారి మీద వేయడానికి మనకు హక్కు ఉంది? దాని పూర్వాపరాలు మనకు తెలియదు, అది ఉంటే ఏ దుఃఖం కలుగుతుందో తెలియదు. అన్నీ తెలిసినటువంటి అమ్మ చక్కగా మనకు చేసేటువంటి ఆ లీలల్లో అంతరార్థాన్ని గుర్తిస్తే ఆనందమే అమ్మ స్వరూపం. కాబట్టి అక్కడ అమ్మా నువ్వు ఎప్పుడు ఏది చేస్తావో తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు మహామాయవి, త్రిమూర్తులనే మాయలో పడేస్తూ ఉంటావు, వాళ్ళతే ఆడుకుంటూ ఉంటాం. తల్లి చూడండి, ఉద్దుపోకపోతే పిల్లవాడి వస్తువును దాచిపెట్టి ఎక్కడుందో వెతుక్కోరా అంటుంది తల్లి. వాడు అటు ఇటు తిరుగుతుంటే మీ దగ్గరే ఉందంటాడు వాడు. లేదు కావాలంటే చూసుకో, గంభీరాన్ని నటిస్తుంది. వాడు వెతుకుతున్నప్పుడు ఆనందాన్ని నవ్వుకుంటూ ఉంటుంది వైపుకు తిరిగి. వాడు మళ్ళీ వస్తాడు అమ్మ దగ్గరే అనుమానం వాడికి, మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తాడు. ఏమిటి నా దగ్గర లేదంటే మళ్ళీ మళ్ళీ వస్తాం అని కాస్త కోపం ప్రదర్శించగానే ఇప్పుడు తీసి ఉంటాడు. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే దగ్గరికి కొడుతుందేమో, ఇక వాడు ఇక్కడికి రాడు, మళ్ళీ వెతుక్కోవడం మొదలెడతాడు. ఆ వెతుకులాటలు ఈవిడ ఓవైపు తిరిగి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఆఖరికి ఎప్పుడైతే ఏడ్చి నీవే కారణమని అంటాడో దాచిపెట్టిన బొమ్మని తెచ్చిస్తుంది. ఆనందం కూడా అమ్మ స్వరూపం, ఆ వెతుకులాటలో కూడా ఆనందం అమ్మ పొందుతుంది, అది రహస్యం. అందుకని మాను సృష్టి స్థితి లేని కార్యుడివి, విలాసినివి తల్లి, చిద్విలాసినివి. నీ హృదయంలో జరిగే ఆ నరహాసాల కదలిక బయట ఉండేవాడికి అర్థం కాదమ్మా. ఎంత నవ్వుకుంటుందో అమ్మ మన హృదయాంతర్వాసిని, ఎంత చిద్విలాసంగా ఉంటుందో ఆ నవ్వు మర్మాన్ని ఎవరు ఎరుగగలరు తల్లి అని స్తుతిస్తున్నాయండి ఎవరు? వేదాలు. ఇది బ్రహ్మముఖస్తుగా వచ్చింది కాదు, ఇది వేదస్తవం. ఈ ముల్లోకాల్లో ఎవరమ్మా తెలుసుకోగలిగిన వాళ్ళు? మానవుల్లో కాదమ్మా, దేవతల్లో కూడా తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నీవు అద్వితీయము, నేను అమ్మ చెప్పారే, ద్వితీయము అద్వితీయము. అద్వితీయం అంటే అర్థమేమిటి? రెండవది లేనిది. అద్వితీయము అంటే ఇక అదే ఉంది, ఇక అది తప్ప ఇంకోటి లేదు. కాబట్టి మీరు అద్వితీయ, రెండవది లేనటువంటి వాళ్ళు. దేవతల్లో కూడా విభవం తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా చెప్పండి అమ్మా. ఒంటి చేత్తోనే ఈ సకల విద్యా విశ్వాన్ని తమరు సృష్టిస్తున్నారు. తమరి కరకమల సంజాతము ఈ విశ్వం, దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇదే సృష్టి చేసి కూడా ఎంత నిరీహంగా ఉంటావమ్మా, ఎంత ఏమీ తెలియని లాగా అలా ఎలా ఉండగలుగుతున్నావు తల్లి, ఇంత చేస్తూ. అంటే మనం కొంత చేస్తేనే నేను లేకపోతే చేసేవారు ఎవరు అనే ప్రశ్న మనలో ఉదయిస్తుంది. నేను లేకపోతే ఎవరు చేస్తారు, నేను లేకపోతే ఎవరు ఇంత పని చేస్తారు అనే భావన కలుగుతూ ఉంటుంది. కానీ అమ్మ మాత్రం అలా ఉండిపోతుంది. ఇది మరీ విచిత్రం. విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని మీకు తెలియదా? తెలిసి తెలిసి తాత్సారం ఏమిటి తల్లి, ఆయన నీ పాద సేవకుడు కదా, మహాపాపం ఏమైనా చేశాడా? పోనీ అది నీ పాదసేవ కంటే బలీయమయ్యిందా? తన కన్న తల్లివి కదా, ఇలా ఉపేక్షిస్తావా? ఒకవేళ సమరంలో ఓడిపోయిన రాక్షసులు తీవ్రంగా తపచ్చేసి నిన్ను మెప్పించి ఏదైనా వరం కోరారా అంటే, అప్పుడు అమ్మ ప్రసన్నురాలై వాళ్ళ కనిపించి ఇలాగా అశరీరవాణితో ఆవిడ స్వరాన్ని వినిపించింది. దేవతలారా చింతించకండి, మీ వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను, కుదుటపడండి. ఈ స్థుతిని ఎవరు చేసినా ఎవరు చదివినా వారి కోరికలు నెరవేరునుగాక. వేదాలు చేసిన స్తోత్రం అంటే ఇది వేదతుల్యం కదా. సరే విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోయింది, కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు, ఏదో కారణం. గతంలో చేసినటువంటి కర్మలు మనకి కారణంగా కనిపిస్తాయి. మహాభారతంలో అడుగుతాడు ఎవరు, వృద్రాక్షుడు, నా 100 మంది కొడుకులు చచ్చిపోయారు, వికర్ణుడు ధర్మం మాట్లాడాడు కదా కృష్ణ, వాడినైనా నిలబెట్టలేకపోయావా, 100 పాటు వాడిని కూడా చంపించేశావే. ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు చేసింది కాదు మామయ్య, 50 క్రితం కిరాతకుడిగా ఉండి ఒక పక్షి జంటలలో ఒక 100 గుడ్లని నిర్దాక్షిణ్యంగా చంపేసి కిరాతకంగా ప్రవర్తించినప్పుడు ఆ తల్లులు గోరును ఏడుస్తూ మేము మా కళ్ళ ముందరే మా బిడ్డలని ఎలా మేము కోల్పోయామో అలాగే వీడు కూడా వాడి బిడ్డని కోల్పోవుగా కాని ఆ ఏడ్చిన దుఃఖం నీకు ఇప్పుడు ఫలితానికి వచ్చింది. ఆయన అన్నాడు, 50 వరకు ఎందుకు ఆగావు, ఏ ముందే చేయొచ్చు కదా మామయ్య, 100 మంది పిల్లలు పుట్టాలంటే పుణ్యం చేయాలి మామయ్య, అందుకని నీ జన్మలో 50 పుణ్యం చేయించాను నీ చేత. ఇప్పుడు ఆ పుణ్యం వచ్చేసింది, 100 కన్నావు, ఇప్పుడు ఆ వెనకాతల పాపం ఉంది, అందుకే చేసిన పాపము చెడని పదార్థము. చెడని పదార్థం కాబట్టి పప్పే 4 ఫ్రిడ్జ్ లో పెడితే 5 బూజు పట్టుకుని బయటపడేస్తాం, ఇది ఎక్స్పైర్డ్. కానీ పాపం ఉంది చూసారా, మీరు జన్మలు 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 దాటినా అది ఫ్రెష్ గా మారి మళ్ళీ మీ ప్లేట్ లోకి వస్తుంది, అప్పటికప్పుడు తయారు చేసిన వేడి పదార్థం లాగా వస్తుంది, ఏం దానిలో లోపం లేదు, మళ్ళీ తిరిగి దాన్ని నువ్వు తినాల్సిందే. ఇది బూజుపట్టేది తెలుస్తుంది కానీ అది తెలియదు, కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం అని తెలియజేశారు మనకు మహాత్ములు. అందుకని ఇక్కడ నేను ఇక్కడ కారణం లేకుండా ఏది జరగదు, ఏదో ఉండి ఉంటుంది. ఏమిటా ఉండడం అంటే, ఓ రోజున నారాయణమూర్తి అమ్మవారి ఎదురుగా ఉండి ఎందుకో నవ్వాడు ఆయన. అందుకని నవ్వు 4 విధాలు చేయటం అన్నారు. కొన్నిసార్లు ఎదుటివారి నవ్వు మనకు రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. లక్ష్మణ స్వామికి వచ్చిన నవ్వు అందరిలో చాలా రకాల భావనలు తెచ్చింది అని ఇది వాల్మీకి రామాయణంలోది కాకపోయినా మనం కర్ణాకర్ణిగా వింటాం. ఇది వాల్మీకి రామాయణంలో లేదు లక్ష్మణుడు నవ్వాడనే విషయం, కానీ కర్ణాకర్ణిగా మనకు బాగా నాటుకుపోయింది. హరికథల వాళ్ళు సినిమాల వాళ్ళు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చేశారు. లక్ష్మణుడు ఒక నవ్వు నవ్వగానే రాముడు అనుకున్నాడు, నేను అగ్రప్రవేశం సీతమ్మను జయించాను కదా అందుకు నవ్వాడేమో, ఏమో ఏమో అని అనుకోగలం. కానీ యథార్థం ఎవరి ముఖస్తుగా రావాలి, యథార్థం అనుభవించిన వారి ముఖస్తుగానే రావాలి. మనం ఏమో అందుకని అటా తటా ప్రయోగాలు ఉద్దంటారు. అటా తటా అంటే ఎక్కడో జరిగింది అంటే మనకు కూడా నమ్మకం లేదు, అటా తటా ప్రయోగాలు కుదరవు అక్కడ, అది యథార్థం అయితే కొద్ది వదిలేసేయాలి. అందుకని అక్కడ ఆయన అనుకున్నాడు, ఏమో సీతమ్మ అనుకుంది 1 పాటు నేను రావణాసురుడి చెరలో ఉన్నాను కదా, ఆ రోజు అనకూడని మాట లక్ష్మణుణ్ణి అన్నాను కదా, ఇప్పుడు నేను వైభవంగా రాముడి ప్రక్కన కూర్చున్నాను కదా అందుకని నవ్వాడేమో, ఏమో ఏమో. విభీషణుడు అనుకున్నాడు కదా, నేను మా అన్నగారిని చిట్ట చివరి క్షణంలో వదిలేసి వచ్చాను కదా, మా అన్నగారి ఆ అన్ని రహస్యాలు రాముడితో చెప్పాను కదా అందుకేమో ఏమో. ఆంజనేయుడు అనుకున్నాడు, ఆ రోజు లంక గెడితే రాముడు అనుమతి లేకుండా తగిలితేశాను కదా, ప్రభు అనుమతి లేకుండా ఈ పని చేశాను కదా, ఏమో అందుకు నవ్వాడు ఏమో. అంగదుడు అనుకున్నాడు కదా, తండ్రిని చంపిన వాడితో చేయగలిపాను కదా, ఏమో మా తండ్రి వాలి మరణానికి కారణం ఎవరు, సుగ్రీవుడే కదా, మరి సుగ్రీవుడు రాజుగా ఉండి యువరాజుగా ఆయన పట్టాభిషిక్తిని చేస్తే కూర్చున్నాను కదా, ఏమో ఏమో ఎందుకు నవ్వాడు ఏమో. వీళ్ళందరి ఏమో ఏమోలకి ఎవరు సమాధానం చెప్పాలి? లక్ష్మణుడే చెప్పాలి. అందరి ప్రశ్నలు చేరి మళ్ళీ లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఇంతమంది సందేహంతో వస్తున్నారయ్యా, నువ్వు ఒక నవ్వు నవ్వు అవ్వలేదు, ఇంత వైభవంగానే సింహాసనం మీద కూర్చుంటే నా వైభవాన్ని ఎవడో చూడటం లేదు, నువ్వు నవ్విన దానికి ఎవడు వాడు వెతుక్కుంటున్నాడు, కాబట్టి సమాధానం నువ్వే చెప్పాలి. వెంటనే ఆయన అన్నాడు, ఏం లేదు అన్నయ్య, 14 ఏళ్ల పాటు ఆహారంలో కాస్త నియమాన్ని పాటిస్తూ ఏదో కాస్త నిద్రని కూడా అతిక్రమించి అంత వైభవంగా నేను నా కాలాన్ని గడుపుకున్నానే, ఇంత శుభ సమయ వేళలో ఆ నిద్ర ఇప్పుడు నా పంపించింది, ఒకసారి కునుకలా పట్టింది కదా, ఈ నిద్రని జయించడం చాలా కష్టమేమో అనుకుంటూ ఒక నవ్వు నవ్వేశానన్నయ్యా. ఇప్పుడు అందరి సందేహాలు, మబ్బు వీచినప్పుడు గాలి వీచినప్పుడు మబ్బులు ఎలా తొలగిపోతాయో అలా తొలగిపోయాయి. అందుకని అకారణంగా నవ్వకూడదు, అకారణంగా నవ్వు చూడండి. అందులో ఏకాంతంలో ఇద్దరున్నప్పుడు నవ్వకూడదు అండి, పోయి ఇద్దరే ఉన్నారనుకోండి, ఇద్దరున్నప్పుడు నవ్వితే ఎదుటివాడు అనుకుంటాడు ఇక్కడ ఎవరూ లేడు కదా, వాడికి ఏదో గుర్తొస్తుంది పూర్వం సంఘటన, పూర్వం సంఘటన గుర్తు రగడికి చుక్కుని నవ్వేస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు అసలు నవ్వకూడదు అండి, అది మరీ ప్రమాదం. లక్ష్మీనారాయణ అదే చెప్తున్నారు ఇక్కడ, పాపం వీళ్ళు ఇద్దరే ఉన్నారండి, పాపం ఆయనకి ఏదో గుర్తొచ్చింది, మహానుభావుడు ఇన్ని అవతారాల్లో ఏదో చిన్నప్పుడు చేష్టలు ఏ గుర్తు రాకుండా ఎలా ఉంటాయండి, నవ్వుకున్నాడు. నవ్వుకోగానే అమ్మకు అనుమానం వచ్చింది, ఇక్కడ మేమిద్దరమే ఉన్నాం, ఎందుకు నవ్వాడు మా ఆయన, వేరే వేరే దగ్గర నవ్వితే సరిపోతుంది, సంసారంలో నవ్వకూడదు, నవ్వడానికి కూడా అదృష్టం లేదండి బాబు, భార్య ఉన్నారు అందులోను. లక్ష్మీ గారికి అనుమానం వచ్చేసింది, వెంటనే ఆవిడ పట్టేసుకుంది, ఏమయ్యా నువ్వు అలాగే ఎందుకు నవ్వావు, ఓహో నా ముఖమే కృతంగా అనిపించింది, ఇంత సుందరమైన ముఖం కోసమే కదా ఆ రోజున మెడదాపే ఒంటిలాగే బాగు కదా అవి నిర్ణయించుకున్నావు, అప్పుడు తెలియలేదా నా ముఖం ఎలా ఉంటుందని, నా ముఖం దృశ్యమైనా నవ్వారా, అక్కడ మొదట వచ్చేదే సౌందర్యం దగ్గరండి బాబు, నేనేం అర్థం కాలేనా ఎందుకు నవ్వావు అంటుంది అంతే. ఇప్పుడు లక్ష్మీదేవి అంటుంది, ఎందుకు అలా నవ్వావు, నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఎందుకు ఊరికి అలా నవ్వుతూ ఉంటాడు, లేదులే నాకు తెలియకుండా నా సమతను ఎక్కడో పెట్టి ఉంటాడు. ఇప్పుడు ఆవిడ గుర్తొచ్చి ఉంటుంది ఏకాంతంలో, అందుకని నవ్వాడేమో, అందుకే వంకర నవ్వు అని నిర్ణయానికి రాకుండానే కోపం పక్కుమంది, కోపంలో తామసిక శక్తి ప్రవేశించింది, ఎప్పుడైతే క్రోధం ఆవేశించిందో తామసికానికి ఆవిడ అవకాశం ఇచ్చింది. గుణాలకు కారణం ఏమిటి, మనస్సే, గుణం లోపల చొరబడిందంటే కారణం మన మనస్సు, దాన్ని ఆ వైపుకు వెళ్ళింది. ఎప్పుడైతే ఈవిడ ఆలోచించిందో ఆలోచన విధానంలో తామసిక శక్తి ప్రవేశించింది అని అన్నారు వ్యాస భగవానుడు. అంటే ఆలోచన విధానంలోనే గుణాలు బయలుదేరతాయి, మనం ఆలోచించే విధానం సరిగా లేకపోతే గుణాలు అవే చొరబడతాయి. ఈ తామసిక శక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో వెంటనే భర్త మీద పట్టరాని కోపం తావిడ, నీ శిరస్సు తెగిపడిపోవుగాక, ఈయనకింకా ఆనందంగా, ఎందుకని ఈయన భవిష్యత్ దర్శకుడు, ఏదైనా మహాత్ములకు శాపం ఇచ్చారంటే అది పనికొస్తుంది. ఆఖరుకు మా అర్జునుడికి ఇంద్రలోకం వెళ్ళి అర్ధసింహాసనం పొందిన తర్వాత వికారం కలుగుతుంది అక్కడ ఉన్నటువంటి నాట్యం చేసేవారికి. వీరు ఏకాంతంలో అర్జునుడి దగ్గరికి వెళ్ళి, ఇంత సౌందర్యం ఉంది కదా, ఇంతవరకు సశరీరంతో ఎవరు ఇంద్రలోకానికి రాలేకపోయాడయ్యా, సశరీరంతో ఇంద్రలోకానికి వచ్చిన వాడు అర్జునుడండి, మహాభారతం సశరీరంతో వెళ్ళాడు ఇంద్రుడు, అర్ధసింహాసనం పొందాడు ఆయన, కూర్చోబెట్టుకున్నాడు ఇంద్రుడు, ఇవి ఈ వైపు నువ్వు కూర్చోవాయ్ అని కూర్చోబెట్టుకున్నాడు. దాంతో వీళ్ళు అన్నారు, ఏమయ్యా మాకు మీ శరీరం ఎందు అనురక్తి కలుగుతోంది, మేము ఈ దేహాన్ని మేము పొందొచ్చా, ఇది మాకు ధర్మమే అని వారు అడిగారు. ఆయన ఏమన్నాడు, మీ ధర్మం మీరు చెప్పారు, మా ధర్మం నేను చెప్తున్నాను, మా మానవ లోకంలో మాకు కొన్ని ధర్మాధర్మాలు ఉన్నాయి, కాబట్టి ఇలా విచ్చలవిడిగా చరించడం అనేది మీకు సరిపోతుందేమో, మాకు సరిపోదు. వెంటనే వాళ్ళు వచ్చి, మా దేశానికి వచ్చి మా ధర్మాన్ని నువ్వు పాటించవా అనేశాడు. ఆయన అన్నాడు, ఎక్కడైనా మీకు ఒక ధర్మం మాకు ఒక ధర్మం, మీ ధర్మం మీరు చెప్పారు, నా ధర్మం నేను చెప్పాను, స్వధర్మే నిధనం శ్రేయ, నేను ఇదే పాటిస్తానన్నాడు అర్జునుడు. వెంటనే ఆయనకి శాపం ఇచ్చారు, నువ్వు పేడివాడిగా మారిపోదువు కాక. ఆయన మహద్భాగ్యం, రేపు పొద్దున ఉత్తర గోగ్రహణం విరాట పర్వంలో ఉపయోగించుకుంటాను మీ అవతారాన్ని అన్నాడు. ఆయన మీరు ఇచ్చిన శాపాన్ని నేను విరాట పర్వంలో ఉపయోగించుకుంటాను, నాకు కూడా ఉపయోగమే, రాబోయేటువంటి ఏ అవతారం ఉందో దానికి నేను వినియోగించుకుంటాను. అందుకే శాపాలు ఎప్పుడు వరాలేనండి, శాపం కలిగిందంటే అది వరంగా తీసుకునేవాడే స్థితప్రజ్ఞుడు. దుఃఖేశ్వను విఘ్నమన సుఖేశు విగత స్పృహ నీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇప్పుడు అదే అర్జునుడు ప్రశ్నించుకోడుంటే, అయ్యో నేను పేడివాడిలాగా ఉండాలా, ఆడదానిలాగా ఉండాలా, అటు ఇటు కానివాడిలాగా ఉండాలా, నాట్యం నేర్పుతూ ఉండాలా, చీరగట్టుకోవాలా, చిక్కుతో ఉండాలా, ఇన్ని వచ్చాయి. పరాక్రమవంతుడండి అర్జునుడు, బాహువుని దాచడానికి వీలు లేనివాడు ఆయన అర్జునుడు. ఆయన భుజాలు చూస్తే ఏది దాచడం చాలా కష్టం. పూర్వకాలంలో కావడి మూసే వాళ్ళకి ఈ భుజాలు ఎత్తుగా ఉంటాయి, ఇక్కడ ఇక్కడ భాగం ఎత్తుగా ఉంటుంది. ఎందుకని వాళ్ళు కావళ్ళు మోయడం వల్ల కాచినటువంటి కాయలు, భుజాలు కాయలు కాచాయి అంటారు కదండి. అలాగా వీళ్ళ విల్లు పట్టినటువంటి ఈ పట్టుడికి ఇక్కడ కొన్ని గుర్తులు ఉంటుండే, అవి చూసి వీళ్ళు రాజకుమారులు చెప్పేవారే. అవి దాచడం చాలా కష్టం, అందుకనే వాళ్ళు సన్యాసులుగా వెళ్ళినప్పుడు ఏంటి, ఈ భుజాలు కనబడకుండా వస్త్రాలు కప్పుకునేవాడు, ఈ భుజాలు కనబడకుండా వస్త్రాన్ని కప్పి వెళ్ళేవాడు. మనకి మా మహాభారతం నుంచి చెప్తాడు అంటే ఇవన్నీ చిహ్నాలు. అక్కడ శాపం కూడా వరమే, ఈ శాపం ఇచ్చేశారు, ఆయన మళ్ళీ నవ్వుకున్నాడు. నిజమే, ఇది ఏ ముఖస్తుగా రావాలి అంటే విష్ణుమూర్తి వారు అనుభవించాలంటే నువ్వు నేను నిడుదలితే అవుతుందా? లోకంలో కొంతమంది ఉంటారు, ఇంట్లో నీళ్లున్నాయి కదా అని ఎదుటి వాడి మీద చదువుతూ ఉంటారు, నువ్వు అయిపో అయిపో అయిపో, అంత శక్తి నీ వాక్కే ఉంటే అయిపోవడానికి అదేనా పెద్ద ఇదే చెప్పండి. చాలా మంది భయపడిపోతూ ఉంటారు, ఆవిడండి నా మీద నీళ్లు చల్లిందండి, నీళ్లు చల్లితే ఏం పర్లేదు స్నానం అయిందని ఊరుకో, పునరీకాక్ష ఆయన మహానికి స్నానం చేసిన పుణ్యం వస్తుంది, నీళ్లు చల్లితే నీకేం కాదు. నీళ్లు చల్లిన శక్తి ఉండాలంటే వాక్కు శక్తి రావాలి, వాక్కు శక్తి రావాలంటే వాక్కు ఏదో ఒక క్రియ చెయ్యాలి, అక్కడ ఏదో ఒక పని చెయ్యాలి. అంతేగాని తుమ్మెత్తి పోస్తేనే నీళ్ళు ఎత్తిపోస్తేనే ఏం కావు. పూర్వకాల ఋషులందరూ అంతే, కమండలో నీళ్లు ఉన్నాయి కదా అని కనపడి వాడి మీద చల్లేవాళ్ళు పాపం. కానీ అలా చల్లడంలో కూడా వాళ్ళకు ఒక కారణం ఉంది, వెనకాతలో ఒక దైవ కార్యం తోడై ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన మళ్ళీ నవ్వుకున్నాడు, ఓహో ఇది కూడా నాకు సమంజసమే, నాకు మళ్ళీ ఉపయోగపడుతోంది, తల తెగిపడిపోవుగాక. అంటే హయగ్రీవుడి యొక్క అవతారం రావాలి, హయగ్రీవ అవతారం రావాలంటే తల తీయాలి కదా. సామాన్యుడికి శాపానికి లొంగుతున్న విష్ణుమూర్తి తల అమ్మ యొక్క అనుగ్రహం, అక్కడ అమ్మ శక్తి కూడా అది తోడై అక్కడ విష్ణుమూర్తికి అవతారానికి అవకాశం ఇచ్చింది. విష్ణుమూర్తి యొక్క అవతారానికి ఈ రూపంగా తన వాక్ శక్తి ద్వారా అవకాశం ఇచ్చింది. అక్కడ తల తెగిపడిపోవుగాగా అంటే అర్థం భర్త తలకు తెగిపోమంటే ఇది ఎక్కడ ధర్మం అండి అని అని అనుకోకూడదండి. అక్కడ ఆయన అవతారానికి అవకాశం అక్కడ. ఇప్పుడు ఏ శక్తి ద్వారా అమ్మిచ్చింది, వాక్ శక్తి ద్వారా. అందరూ అనగలరా విష్ణుమూర్తిని? అనలేరు. మరి ఎవరు అనగలరు? అమ్మ అనగలరు. అప్పుడు ఆ శక్తి ఏ రూపంలో ప్రవేశించాలి? వాక్ రూపంలో ప్రవేశించాలి. అప్పుడు అమ్మ వాక్ ద్వారా నీ శిరస్సు తెగిపడిపోవుగాక. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం దాల్చింది, శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే నేను శౌరిని బ్రతికిస్తాను, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరునుగాక. సందేహం లేదు, ఈ సంఘటనకి హయగ్రీవుడు అనేటువంటి రాక్షస వీరుడు ఒకడున్నాడు, వాడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపచ్చేశాడు. వీడు మాయా బీజానుపాసన చేశాడండి. మాయా బీజం ఏమిటి? హ్రీం అనే బీజం. హ్రీం అనే బీజం మాయా బీజం. ఆ ఓం హ్రీం అనేటువంటి నామంలో హ్రీం అనేటువంటిది మాయని మనకి అంతరింపజేస్తోంది. ఆ హ్రీం అనేటువంటి బీజాన్ని, నా మంత్రాన్ని వాడు ఘోర నిష్టతో జపం చేశాడు. ఎప్పుడైతే అప్పుడు తామస రూపంతో నేను వాడిని అనుగ్రహించాను. ఇప్పుడు చూడండి, దుర్మార్గుడైనా సరే బ్యాంకులో బ్యాలెన్స్ దాచిపెట్టుకుంటే క్యాషియర్ అనేవాడు ఇచ్చి తీరాలి. నేను ఇవ్వను అన్నాడు అనుకోండి, క్యాషియర్ మీద కేసేయొచ్చు. వీడు సరిపోయినంత ధనం దాచిపెట్టుకుంటే తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. అలాగే ఇక్కడ కూడా ఎవరి ధర్మం వాళ్ళు ఏమంటే, వీళ్ళు రాక్షసులని వాళ్ళకి తెలియదు. ఆ బ్రహ్మగారు ఎందుకు వరాలు ఇచ్చాడు హిరణ్యాక్షుడికి, హిరణ్యకశ్యపుడికి, రావణాసురుడికి, వీళ్ళందరికీ ఎందుకు వరాలు ఇచ్చారంటే, ఇక్కడ రాక్షస తపస్సు అనేది ఒకటి ఉందండి. రాక్షస తపస్సు ఎలా ఉంటుందంటే, అవసరం తీరినంత వరకు నిగ్రహించి అవసరం తీరిన తర్వాత విజృంభించడం, ఇది రాక్షస తపస్సు. వాళ్ళు అవసరం కోసం ఎంత నిగ్రహిస్తారంటే, అసలు అంత తపస్సు ఎవరో చేయలేడండి మండారు. ఇంకా మాట్లాడితే రాక్షసులు చేసినంత తపస్సు దేవతలు కూడా చేయలేరు. ఇంద్రుణ్ణి వణికించిన తపస్సులు చేశారండి వాళ్ళు. ఇంద్రుడు కూడా వణికిపోయాడు సింహాసనం మీద కూర్చొని, ఏది శరీరం అంతా శల్యమైపోయింది, ఈ ఈ తోలు కూడా కనబడకుండా అస్థితో శరీరం నిలబడిపోయి రక్త మాంసాలు మొత్తం లోపల కరిగిపోయి ఏ ఆ అస్థులతో కూడిన శరీరాన్ని ధారణ చేసి అలాగే నిలబట్టాడండి హిరణ్యకశిపుడు అనేవాడు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఇలా నీరు తీసుకుని ఆయన శరీరం పైన చల్లితే మళ్ళీ యథాప్రకారంగా అతని లోపల మాంసము రక్తము ఇవన్నీ చేరి ఒక సుందరమైనటువంటి దేహంతో నిలబడతాడు హిరణ్యకశిపుడు. అంటే అంత తపస్సు చేశారు. తపస్సు ఎంత బాగా చేశారంటే ఇంద్రియాలను నిగ్రహించి చేశారు. మరి తపస్సు కోరిక తీరిన తర్వాత విజృంభింపజేశాడు. బాబుజీ మహారాజు వారు చెప్పేవారే, స్ప్రింగ్ సీటు మీద కూర్చున్నవాడు జాగ్రత్తగా కూర్చోవాలి. అవి ఎలా ఉంటుంది అంటే, వాడు కూర్చున్నంత వరకు అణిగి ఉంటుంది, వాడు లేవడం మొదలెట్ట గాని మళ్ళీ యథాప్రకారంగా స్ప్రింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ రాక్షసుల తపస్సు కూడా కోరిక తీరేంత వరకు అణిచిపెట్టుకుంటారు, తీరిన తర్వాత మళ్ళీ యథాప్రకారం వచ్చి కూర్చుంటారు. ఈ రాక్షసుల తపస్సు కూడా అలాంటిదే. అయితే భగవంతుడు వాళ్ళకు సంబంధించింది ఇచ్చేస్తాడు, ఇచ్చేసేటప్పుడు సూచన చేస్తాడండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చేసేటప్పుడు సూచన చేస్తాడు. ఏమండి మీరు ప్రతి పూర్వకాలం ఇప్పుడు రాస్తున్నారో లేదో తెలియదు, అన్ని నోట్ల మీద చూడండి, 10 రూపాయల నోటు మీద పూర్వం రాసేవాళ్ళు, నేను ఈ 10 రూపాయలు ఇంటిలో భద్రంగా ఉంచుకుంటానని ఒట్టు పెడుతున్నాను. అలా కనిపించిన నోటల్లో ఇంట్లో పెట్టేస్తే వాడి అవసరాలు ఎలా తీరుతాయండి. పూర్వం నోట్ల మీద రాసేవాళ్ళు, ఈ 10 రూపాయలు నేను భద్రంగా దాచుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను అని అలా రాసేవాడు. అదేంటంటే అది ఒక ఏది అవసరానికి మాత్రమే వినియోగించుకో, అవసరం లేనప్పుడు వినియోగిస్తే రేపు నా కోసము చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ 10 రూపాయలని అనవసరంగా వినియోగం చేస్తే రేపు అవసరమైనది నీవు కొనుక్కోవాలనుకున్నప్పుడు నీకు ఈ 10 రూపాయలు లేకపోతే ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్త అనేది అన్ని విధాల అవసరం, అన్ని చోట్ల జాగ్రత్త అవసరం. కాబట్టి ఇక్కడ కూడా మనకు మహాత్ములు ఏం చెప్పారు, వాళ్ళు సూచన చేసేవాళ్ళు, అబ్బాయి నీకు వరం ఇస్తున్నాను జాగ్రత్త అని చెప్పేవారు. ఎందుకని అంటే ఆ వరం తీసుకోవడం వల్ల నీకు మదం పెరుగుతుంది, మదం పెరిగితే మత్సరం పెరుగుతుంది. అన్నింటికంటే ప్రమాదమైనది మాత్సర్యము. అన్నిటికంటే చాలా చెడ్డ గుణం ఏమిటి 6 గుణాలు అంటే మాత్సర్యము, మత్సరము. మత్సరము అంటే అర్థం ఏంటండి, పైకి ఒకలాగా కనిపిస్తుంది లోన ఇంకోటి కలిగి ఉంటుంది. మత్సరం ధృతరాష్ట్రుడి కౌగిలిలాగా నవ్వుతూ పిలుస్తాడు, పిండి చేస్తాడు. భీముడు కూడా అలాగే నవ్వుతూ పిలిచాడు, కౌగిలించుకున్నాడు, పిండి అయిపోయాడు. ఆ లోపల వాడి రహస్యం ఎరుకునే వాడెవడు, కృష్ణయ్య. పాపం భీముడు, పాపం చాలా మైపుడండి భీముడు, పాపం పొంగిపోతాడు. నీ అంతటి వాళ్ళు ఏడంటే అలా పోయి వాడేసుకోవాలనుకుంటుంటే వస్తున్నాను పెదనాన్న అంటూ బయలుదేరాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు ఆగ్రా, నువ్వు పైనే చూస్తున్నావు, నేను లోన చూడగలిగిన వాడిని. కాబట్టి వాడు మత్సరంతో ఉన్నాడు, నిన్ను పిండి చేస్తాడు, నేను దానికి సొల్యూషన్ చెప్తాను అని వెంటనే విగ్రహంగా అలా చూసేశాడు. అది పిండి అయిపోయింది. ధృతరాష్ట్రుడు దొంగేడి పెంచాడు, మామా నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదా అన్నాడు కృష్ణయ్య. వచ్చాడయ్యా, ఇదిగో భీముడు ఉన్నాడు. మత్సరము, మత్సరానికి ఎవరండి, మనకి ఆ 6 గురు కనిపిస్తారు కదా, చిచ్చురుడు అనేవాడు, మరి ఆ శిశుపు ఎవరైతే మహిషాసురుడికి సేవకులు ఉన్నారో వాళ్ళలో మత్సరం ఎవరంటే బిడాలు, పిల్లి. పిల్లి ఎలాగైతే తెలియకుండా ఇంటిలోకి ప్రవేశించి పాలు దాగి వెళ్ళిపోతుందో ఆ మూత కూడా శబ్దం దాకా భయపడేస్తుందండి. అలవాటైన పిల్లి శబ్దం కూడా రాదు, పాలు దాగిపోయిన తర్వాత అనిపిస్తుంది ఓ చెవి తేయేసించానే పాలు ఎప్పుడు దాగిందో. నువ్వు పెట్టడం అలవాటు, దానికి తీయడం అలవాటు, కాబట్టి అలవాటు పడిపోయింది అది కూడా. బిడాలం ఎలా త్వరపడుతుందో మత్సరం కూడా అంతే. అందుకనే మదమిచ్చిన ధనమిచ్చిన మదమిచ్చును మదమిచ్చిన మత్సరము మానక హెచ్చు అని మనకి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇది తెలియకుండానే లోపలికి ప్రవేశిస్తోంది. అటువంటి ఎవరైతే ఈ రూపాన్ని ఇలాగా వాడు ధ్యానం చేశారో అప్పుడు వెంటనే హయగ్రీవుడికి నేను కనిపించాను, వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి వాడి కన్నులు ప్రేమతో విప్పారే, నమస్కరించి ప్రదక్షిణం చేసి ఆనంద బాష్పాల్లో దొంగదోగుతూ అద్భుతంగా స్తుతించాడు. నమోదేవి అయి మహామాయే సృష్టి స్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. ఏమండి శ్లోకంలో మోక్షదే అన్నాడే గాని వరంలో మోక్షదే అన్నా. రాక్షసుల యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే తపస్సు చేస్తారు కానీ ఏది కోరుకోవాలో తెలియదు వారికి. అందుకని వాళ్ళు పరమాత్మను ఏది కోరుకోవాలి అది కోరుకోవాలి. ఏమంటే బ్రహ్మగారు అందరికీ ప్రత్యక్షమయ్యాడు, రావణాసురుడికి ప్రత్యక్షమయ్యాడు, విభీషణుడికి ప్రత్యక్షమయ్యాడు. విభీషణుడికి ప్రత్యక్షమైన బ్రహ్మగారు, రావణాసురుడికి ప్రత్యక్షమైన బ్రహ్మగారు ఇద్దరు లేరండి నాటకంలో బ్రహ్మలాగా. మొదటి బ్రహ్మ రెండో బ్రహ్మలాగా లేరు. అక్కడ ఉన్న ఒక్క బ్రహ్మే రావణాసురుడి దగ్గరికి వచ్చాడు, విభీషణుడి దగ్గరికి వచ్చాడు. రావణాసురుడు ఏం కోరుకున్నాడు, నాకు నరులు వానరాల వల్ల భయం లేదు, నేను ఎలాగైనా వాళ్ళని జయిస్తాను, మిగతా వాళ్ళ వల్ల నాకు మరణం లేకుండా ఉండుగాక. చావకుండా ఉన్నాడా, చచ్చాడు కదా. నరుడు రూపంలో నారాయణమూర్తి, వానరాలేమో దేవతాంశలతో నా వానరులు జన్మించి వాడు కొంప కూర్చారు కదా, లంకని కూర్చారు కదా, అయిపోయింది అక్కడ. మరి విభీషణుడు ఏం కోరుకున్నాడు, నేను కుంభకర్ణుడు రావణాసురుడు పక్కన ఉండాలి గనక, 32 పళ్ల మధ్య 4 ఎలా తిరగాలో, ఇద్దరు దుర్మార్గుల మధ్యనే ఎలా తిరగాలి గనక, పొరపాటున నా దంతాల మధ్య నా నాలుకే చొరబడితే ఎంత బాధ కలుగుతుందో, వీళ్ళిద్దరి మధ్య నాకు బాధ కలగకుండా ధర్మమయందు స్థిరమనస్థుడనియ్యేలాగా నాకు వరాని అని కోరుకున్నాడు విభీషణుడు. ఇప్పుడు వరం కోరుకోవడంలో ఇద్దరు వేరువేరుగా కోరారు. కానీ ప్రత్యక్షమైంది ఒక్క బ్రహ్మగారే. విభీషణుడేమో ఆయన చక్కగా శరణాగతికి, ఆయన ఎవరండి మూలం శరణాగతి, ప్రపన్నత, ప్రపన్నత అనే దానికి ఆయన ఉదాహరణ శరణాగతి. మరి విభీషణుడు శరణాగతికి అయితే రావణాసుడు ఏమయ్యాడు? ఇచ్చిన బ్రహ్మగారిలో దోషమున్నా చెప్పండి, వరాలు ఇచ్చిన బ్రహ్మగారిలో దోషమా? అంటే బ్రహ్మగారు చావగొట్టడానికి వరాలు ఇస్తారా రాక్షసులకి? చాలా మంది అంటారండి దేవతలు చాలా తెలివైన వాళ్ళండి, రాక్షసులకు వరాల పేరుతో మృత్యువునిచ్చారు, వారు మృత్యువునే కోరుకున్నారు. డైరెక్ట్గా చెప్పాలండి వరాల పేరిట వాళ్ళు మృత్యువునే కోరుకున్నారు. కానీ దేవతలు ధర్మం కోరుకున్నాడు విభీషణుడు, ఇప్పటికీ నిలబడ్డాడు ఆయన ధర్మపక్షాన నిలబడ్డాడు. అందుకే ధర్మము ఆశ్రయించు, దైవాన్ని దర్శించు. ఆశ్రయించాల్సింది ధర్మాన్ని, దర్శించాల్సింది దైవాన్ని. ఆశ్రయం ధర్మబద్ధంగా ఉంటే అదే దైవ దర్శనం. నీ ఆశ్రయమే సరిగా లేకపోతే, నువ్వు ధర్మాన్ని ఆశ్రయించకపోతే దైవ దర్శనం ఎప్పటికీ కాదు. అందుకే శివుడి నంది కొమ్ముల్లో నుండి శివుణ్ణి చూస్తాం. నంది అంటే ధర్మం, వృషభము ధర్మం, ధర్మాన్ని ఆధారం చేసుకుని దైవాన్ని చూడమంటోంది శివాలయం. నంది కొమ్ముల్లో కూడా ఎందుకు చూడాలి శివుణ్ణి అంటే, ధర్మాన్ని ఆశ్రయించు, దైవాన్ని దర్శించు. నువ్వు ధర్మం చాలా ప్రధానం, ఎవరి ధర్మం వారు నెరవేర్చాల్సిందే. కాబట్టి అక్కడ ఇతడు బాగా స్తుతించాడు, అమ్మ అమ్మను ఉపాసన చేశాడు, అమ్మ దర్శనమిచ్చింది. దర్శనంలో శ్లోకంలో చెప్పాడు మోక్షదే శివే, మనం మోక్షాన్ని అనుగ్రహించేదానవు అన్నాడు. కానీ వెంటనే ఉన్నాడు మరణం లేకుండా వరం ప్రసాదించమన్నాడు. ఇదే కదా మోక్షమిస్తుంది అని శ్లోకంలో చెప్పాడు, మరణం లేకుండా వరం ఇవ్వు అన్నాడు. అంటే ఎంత చూడండి, మాటలో అమ్మేమిస్తుందో చెప్పాడు, కానీ కోరిక రూపం వచ్చేటప్పటికీ మోక్షాన్ని మర్చిపోయాడు, మరణం లేకుండా వరాన్ని కోరుకున్నాడు. కోరిక ఏం చేస్తుంది? సత్యాన్ని మరుగుపరిచేదే కామము. కామము సత్యాన్ని మరుగుపరుస్తుంది. చెప్పిన విషయాన్ని కూడా వినిపించుకోకుండా చేసేది కామమే. సీతమ్మగా చెప్పలేదా రాముడు, బంగారు లేడు ఎక్కడైనా ఉంటుందా అన్నాడు మొదటిది. ఉండంది కనిపించిందంటే అది మాయా. రెండవది, నీకు ఎవరైనా ఇక్కడ ఉండే ఋషులు ఎవరైనా చెప్పారా లేడి మాకు కనపడింది బంగారు లేడు ఒకటి వస్తుంది సీత ఈ ప్రాంతం ఇప్పుడు ఎక్కడికే నేడితే ఉంటారండి? ఎవరు మీరు ఈ ప్రదేశానికి కొత్త? ఇక్కడ చూడండి, ఇటు పక్క బృందావనం ఉంది, ఈ పక్క శివాలయం ఉంది, ఇక్కడ కాళికామ్మవారు ఉన్నారు, ఈ పక్క కృష్ణాలయం, ఆ పక్క రామాలయం, అక్కడ వశిష్ఠాశ్రమం, ఎదురుగా నాగేంద్ర స్వామి, ఇటు పక్క గోశాల, ఇక్కడ హాస్పిటల్, అక్కడ స్కూలు, ఇవన్నీ మనం చెప్తున్నామా లేదా? కొత్త వారు ఎవరైనా వస్తే చెప్తున్నామా లేదా? అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చారు అడవిలోకి ఎవరు? సీతారాముడు. మరి మునులు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు కదా, మరి విశేషం చెప్పాలి కదా. ఇక్కడ ఒక బంగారు రేడి కనబడుతోంది, మేము దర్శించాం, అది మీకు కనబడుతుందేమో చూడండి అని చెప్పారా? లేదు. ఇక్కడ రెండు చెప్పాడండి, పెద్దలు చెప్పనిది, ఎవరూ వర్ణించనిది, ఒకటి మనకు కనబడుతుందంటే అది మాయా అన్నాడు రాముడు. చెప్పాడు యథార్థం, చెప్పాడు పెద్దలు చెప్పంది, మనకు ఎక్కడా కూడా వినపడనిది, ఇది ఉంది అంటే అది మాయా అన్నాడు. కానీ ఆవిడేముంది, నాకు కనబడుతుందని నేనెలా నమ్మొద్దంటావు, నాకు కనబడుతుంది కదా, అది లేనిదని చెప్తున్నాడు ఈయన. కాదు ఉంది అంటుంది ఆవిడ, పైగా ఉంది అని చెప్పడం కాకుండా వీడు తీసుకురా అని పంపించింది, లేనిదని తీసుకురా అని పంపించింది. కోరిక ఏం చేసింది అంటే అక్కడ సత్యాన్ని గుర్తించనివ్వకుండా అడ్డుపడింది, రెండవది దైవాన్ని కూడా దూరం చేసుకుంది, రాముని పంపించేసింది. పోనీ లక్ష్మణుని నాటి పెట్టుకుందా, భాగవతుందా నా పక్కన పెట్టుకుందా, భాగవతుణ్ణి కూడా దూరం చేసింది, లక్ష్మణుణ్ణి రెండు మాటలను పంపించేసి వెంటనే లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే భగవంతుడు భాగవతుడు దూరమయ్యాడో అప్పుడే రాక్షసుడు రావణాసుడు చేరాడు సీతమ్మ దగ్గరికి. జీవాత్మైన సీతమ్మ దగ్గరికి ఎప్పుడు చేరుతోంది ఈ కామమనే రావణాసుడు అంటే, ఒకటి భగవంతుడు దూరమైనప్పుడు, రెండు భాగవతుడు దూరమైనప్పుడు, ఒకటి పెద్దలు చెప్పంది ఉంది అని అనుకున్నప్పుడు, ఇంతకుముందు నువ్వు వినంది నీకు కనపడ్డప్పుడు, ఇవన్నీ కూడా నీకు దుఃఖానికి రావడానికి కారణాలు. ఇదే కదా సీతమ్మవారు అనుకుని లంకలో విచారణ చేసింది ఆవిడ. నేను ఆ రోజున నా రాముడు చెప్తే విన్నానా, నా లక్ష్మణుడు చెప్తేనే విన్నానా, ఇద్దరు మాట వినకపోవడం నా దుఃఖానికి కారణం, ఒకటి భగవంతుడు, రెండు భాగవతుడు. భగవంతుడు యొక్క వచనము, భాగవతుల వచనము రెండు వినకపోవడమే నా బంధనానికి కారణం, రావణాసుడి లంకల బంధనానికి కారణం ఇదింటే. కాబట్టి ఇక్కడ చక్కగా అనుభవించవలసినటువంటి కర్మ మనకి అనుభవానికి వస్తున్నప్పుడు ఇవి వినాలనే బుద్ధి కూడా మనకు పుట్టదు. యథార్థం చెప్పలేదా చెప్తారు, కానీ విని దాని ఎందు మనస్సు పెట్టడం అనేది కుదరదు, చేదాచుకున్న తరువాత బాధపడిపోతాం. అందుకని అక్కడ మోక్షదే అని పిలిచాడు అమ్మవారిని. పైగా ఇక్కడ మోక్షాన్ని కోరాలి కదా. లేకుండా వరాన్ని కోరుకున్నాడు, ప్రసాదించాడు. నేను యోగిగా, సురాసురులకు అజేయుడిగా, అమరుడిగా నేను ఉండిపోవాలి. అప్పుడు అమ్మ ఒక ధర్మం చెప్పాడు, ధర్మ విరుద్ధమైనటువంటి వరం నేను ఇవ్వలేనయ్యా. జాతస్యహి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్యచ మర్యాద చేతృశీల్లోకే భవేచ్చక్కధమన్యథా. అమ్మవారు నిర్ణయించే చెప్పారు, వచ్చింది పోవాలి, ఇది ధర్మము. కాబట్టి ఎలాగా ఒక అవకాశం ఇచ్చి మరణానికి ఏదైనా వరం కోరుకో అని కోరుకోమంటుంది హైగ్రీవుణ్ణి. మరి ఆయన ఎలా కోరాడు, అమ్మ ఎలా వరం ఇచ్చింది, ఆయన ఎలా మరణించాడు, మధుకైటి మన వధ గురించి మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ, జై సత్య.